আপনি বন্ধুরা, সাতসঙ্গ মন্ডল প্রাথমিক এশিয়ার উপর সম্বন্ধন করেছেন। এই আধ্যাত্মিক এশিয়ান মিলন কোন একটা কাস্টমারি কাজ জায়গার থেকে সাহান উঠে ওর কুন্টে অনেক সাহায্য চলছে। কয়েকটি কর্মীরা চেয়েছিলেন অনেক ইউরোপীয় জায়গার প্রতি সাহায্য ছিলেন। ইউরোপীয় চালা মুখ্যম, জ্ঞান চালা মুখ্যম, আর ইউরোপীয় সম্পাদনটি మన వివేకాంతం చూస్తూ వారి వివేకాన్ని చూసి మనం కూడా మనం సంపాదించుకోవాలి. వారి దీపం అంటే మన దీపాన్ని తీసుకెళ్ళి ఆ దీపం ద్వారా వెలిగించుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా సహనం ఉంటే ఆ సహనాన్ని చూస్తూ మనం సహనాన్ని పెంచుకోవాలి. ఎవరికైనా మంచితనం ఉంటే ఆ మంచితనాన్ని మనం చూస్తూ ఆ మంచితనాన్ని మనం కూడా పెంచుకోవాలి. మనకి శాశ్వతంగా ఉండేది మోక్షం ఉంటే, శాశ్వతంగా ఉండేది ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం ఒకటి, ఆత్మవిద్య ఒకటి మాత్రమే. కొంతమంది పెద్దలు ఏమని చెప్పారంటే ఆత్మవిద్య తప్పించి, ఆత్మజ్ఞానం తప్పించి మిగతా విద్యులని జన్మల విద్యులని కూడా చెప్తారు. ఆత్మజ్ఞానం వల్లే మనకు ఆత్మ తెలియబడుతుంది. అంటే కర్మఫలం ఎంత మంచి ఫలితం అయినప్పటికీ అది శాశ్వతంగా ఉండదు, కాల ప్రవాహంలో కరిగిపోదు. మనం ఏదైనా పని చేస్తే ఫలితం వస్తుంది, కానీ ఆ ఫలితం మనకి శాశ్వతంగా ఉండదు, అది అనుభవిస్తూ కాలప్రవాహంలో పోతుంది. అందుచేత శాశ్వతంగా ఉండేవి, నిరంతరం ఉండేవి, మన ప్రకృతి నుంచి విడుదల చేసేది, జన్మ మరణ ప్రవాహం నుంచి విడుదల చేసేది, సఫరింగ్ నుంచి సారో నుంచి విడుదల చేసేది ఆత్మవిద్య. ఆత్మవిద్య ద్వారా మనం ఆత్మను తెలుసుకుంటాం. ఆత్మ అంటే ఎవరో కాదు మనమే, ఆత్మ అంటే ఎవరో అనుకుంటాం అది మనమే. కోరిక మనిషికి ఎందుకు వస్తుందంటే దేహాన్ని నేననుకోవటం వల్ల, దేహానికి పరిమితమైన బుద్ధి ఉండటం వల్ల, దేహాన్ని సత్యం అనుకోవటం వల్ల, దేహం ఎందు ఆత్మబుద్ధి కలిగి ఉండటం వల్ల కోరిక పుడుతుంది మనిషికి. ఆ కోరిక నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు. మానవుడికి మంచి కోరిక వచ్చినా చెడు కోరిక వచ్చినా దేహమే కేంద్రం. ఆ దేహాన్ని కేంద్రంలో పెట్టుకుని డిజైర్ వస్తున్నాడు, కోరిక వస్తుంది. అందుచేత మీకు ఈ దేహము నేను అనుకున్నంతకాలం, దేహానికి పరిమితమైన బుద్ధి మీకు ఉన్నంతకాలం ఈ కోరికలు వస్తూనే ఉంటాయి. కోరిక నెరవేరితే గర్వం వస్తుంది, కోరిక నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. రెండు తంటాయి. కోరిక నెరవేరింది అనుకోండి గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. మనకి నెరవేరకపోతే దుఃఖం వస్తుంది, నెరవేరితే పొంగిపోతాం, నెరవేరకపోతే పొంగిపోతాం. అంటే రెండు కూడా బ్రెయిన్ యొక్క బ్యాలెన్స్ నుంచి ఏర్పడతాయి. మెంటల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన దగ్గర అభిషేకాలు చేయమని చెప్పినా, పూజలు చేయమని చెప్పినా, ధ్యానం చేయమని చెప్పినా ఎందుకంటే మానసికమైనటువంటి శిక్షణ, మానసికమైనటువంటి క్రమశిక్షణ చాలా ముఖ్యం, మానసికమైన ఆరోగ్యం చాలా ముఖ్యం. మన మనసులోకి చెడు తలంపులు రాకుండా చూసుకోవాలి, అప్పుడు మానసికమైన ఆరోగ్యం సాధ్యం అవుతుంది. మానసికమైన శిక్షణ లేకుండా, మానసికమైనటువంటి శాంతి లేకుండా మనం పరబ్రహ్మం పొందలేము. అంటే మనస్సును పరిశుద్ధం చేస్తే బ్రహ్మము పరిశుద్ధము కాబట్టి ఈ మనస్సు అమ్మ యొక్క ఆకారం పొందుతుంది. హృదయాకాశంలో ఇది లైవ్ అవుతుంది. అంటే మెంటల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. మనం బాగుపడినా మన మనస్సే కారణం, చెడిపోయినా మన మనస్సే కారణం. అంచేత ఈ మనస్సు విషయంలో దానికి చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, కాపాడుకోవాలి. దాన్ని రాగం వల్ల దుఃఖం వస్తుంది, భయం వల్ల దుఃఖం వస్తుంది, కోపం వల్ల దుఃఖం వస్తుంది, అశాంతి వల్ల దుఃఖం వస్తుంది. ఇవన్నీ దుఃఖ కారణాలు. అంటే ఏవైతే దుఃఖ కారణాలు వాటిని జాగ్రత్తగా సత్పురుషులు సహవాసం చేసి వాటిని తొలగించుకోవాలి. అంటే సద్గురువు సహవాసం చేయగా చేయగా, సత్పురుషులు సహవాసం చేయగా చేయగా, శాస్త్రాన్ని పరిశీలించగా పరిశీలించగా మనకి ఏం తెలుస్తుంటే మనం దేన్ని సాధించాలి, దేన్ని పొందాలి అనేది ముందు తెలుస్తుంది మనకి. తర్వాత పొందుతాం అంటే శ్రద్ధ కలుగుతుంది. మనం దేనైతే పొందాలో ఆ వస్తుంది మనకి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ వల్ల బ్రాహ్మ్యస్థితిని పొందుతాం. అందుచేత నువ్వు బ్రాహ్మ్యస్థితిని పొందాలి, బ్రహ్మమును పొందాలి. అది ఎవరో కాదు, అది నేనే ఉన్నావు. ఆ బ్రహ్మము ఎవరో కాదు, నేనే ఉన్నారు. ఆ బ్రహ్మము ఎలా పొందుతామంటే అజ్ఞానం మరమల్లోనే లేదు. అజ్ఞానం మరమల్లోని లేదా అమెరికాలోని కాకినాడలోని విశాఖపట్నంలోనే అజ్ఞానం లేదు. అజ్ఞానం మీకు బయట ఎక్కడా లేదు. అసలు ఏ ఊళ్ళోనే అజ్ఞానం లేదు. అజ్ఞానం ఎక్కడో బయట ఉందని అనుకుంటున్నాం, అంచేది దాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం మనం. అజ్ఞానం ఎక్కడుందంటే మన మనస్సులో ఉంది. మనస్సును విడిచిపెట్టే అజ్ఞానం కానీ, మనస్సును విడిచిపెట్టి అవిద్య కానీ, మనస్సును విడిచిపెట్టి ద్వేషం కానీ, మనస్సును విడిచిపెట్టి కోరిక కానీ, మనస్సును విడిచిపెట్టి భయం కానీ ఏమీ లేదు. అన్ని మనస్సులో ఉంది. అంచేత అజ్ఞానం బయట ఉంటే మనం ఎవరప్పుడు సహాయించాలో మనం తొలగించుకోవచ్చు. అజ్ఞానం నుంచి బయట లేదు. బయట ఉందని మనం అనుకుంటున్నాం, అది బయట లేదు. మరి అజ్ఞానం ఎక్కడుంది? మీ మనస్సులో ఉంది. మీ వేదన ఎక్కడుంది? మీ మనస్సులో ఉంది. మరి మీ దుఃఖం ఎక్కడుంది? ఎవరో మీ మేనత్తు వల్ల, మీ అత్తగారి వల్ల, మీ తోడుగారి వల్ల మీకు దుఃఖం వస్తుందని మీకు అనిపిస్తుంది. అది నిజం కాదు. ఆ దుఃఖం ఎక్కడుందంటే మీ మనస్సులోనే ఉంది. అంచేత అజ్ఞానం మనస్సులోనే ఉంది కాబట్టి మనస్సు కనుక నశిస్తే అజ్ఞానం నశిస్తుంది. మనస్సు కనుక నశించకపోతే అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు. మీ గురువు ఎవరైనా ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా, మీరు మంచి పనులు చేయని మంచిది, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, అది అనుగ్రహిస్తే పోతుంది. కానీ కోటి మంచి పనులు చేసినా మీకు జ్ఞానం కలుగుతుందని గ్యారంటీ లేదు, నిర్ధారం లేదు. మీకు వివేకం లేకపోతే ఇది సత్యమం, ఇది అసత్యమం, ఇది ఆత్మ, అది అనాత్మ, ఇది నిత్యము, అది అనిత్యము అనేటువంటి డిస్క్రిమినేషన్, ఆ వివేకం, ఆ సూక్ష్మ బుద్ధి కంటే నీకు లేకపోతే కోటి జన్మలెత్తున కోటి మంచి పనులు చేసినా నీకు జ్ఞానం కలగదు. జ్ఞానం కలగకపోతే నీకు మోక్షం లేదని స్వామిదేవారు అంటున్నారు. అసలు మనిషి కంటే జీవుడి కంటే చెడ్డలవాట్లు లేకుండా ఉంటే ఈ కాగుణం, ఈ పేకాటని, ఈ స్మోకింగ్ అని మనిషికి చెడ్డలవాట్లు ఏమనుకోండి, అసలు ఆ మనిషిలో డబ్బు ఖర్చు అవ్వదు. ఇంకా అసలు ఏం చేసుకుంటారు డబ్బు? ఇంకా సినిమాకి వెళ్ళాలనుకోండి, అది సిగరెట్ కాల్చాలనుకోండి, పేపర్ ఆడాలనుకోండి, అది ఇంటి నుండి డబ్బే. మీకంటే చెడ్డలవాట్లు ఒక ఆళ్ళు ఉంటే ఎంత ఆదాయం వచ్చినప్పుడు గొడవైపోతుంది, సంసారం గొడవైపోతుంది. అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాం మనం. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకుంటే అది కూడా తపస్తే ఈ మిగిలిన డబ్బు ఇతరులకు మనం సహాయం చేయొచ్చు. అది మనకి దానివల్ల ఏంటంటే మనం బాగుపడతాం, వాళ్ళు బాగుపడతారు. భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తారంటే ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల మనకి క్షేమం రావాలి, ఇతరులకు కూడా క్షేమం కలగాలి. ఏదైనా పని చేస్తే మనకు శ్రేయస్సు కలగాలి, ఇతరులకు కూడా శ్రేయస్సు కలగాలి. అప్పుడు భగవద్ అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. దేవుడే మనకు నిజమైన చట్టం, దేవుడే మనకు నిజమైన స్నేహితుడు, దేవుడే మనకు నిజమైనటువంటి బంధువు, దేవుడే మనకు నిజమైనటువంటి సహచరుడు. ఈ లౌకిక మానవులతోటి అతిగా స్నేహం చేసే బదులు భగవంతుడితో అతిగా స్నేహం చేస్తే మనం బాగుపడతాం. నీకు అర్థమవుతుంది, మనుషులతో కూడా స్నేహం కూడా, ఈ లోకానికి సంబంధించిన మనుషులతో స్నేహాలు కూడా అతిగా ఉండకూడదు, తగు మాత్రంగానే ఉండాలి. నీ ఇంట్లో మనుషులతో కూడా అనుబంధం తగు మాత్రంగా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. తౌకికంతో స్నేహాలు చేసేవాళ్ళు ఏ ఈశ్వరుడితో సహవాసం చేస్తే ఆయన మన పాపంలోంచి దోషంలోంచి విడుదల చేస్తాడు. లౌకిక మానవులతో సహవాసం చేస్తే మనలోని దోషాలను పెంచేస్తాడు వాడు. నువ్వు కనుక అహం వృత్తి లేకుండా జీవిస్తే, ఆడంబరం లేకుండా జీవిస్తే నీకు ఏదైతే నువ్వు తపస్సు ఆచరిస్తున్నట్టే లెక్క. అది కొంతమంది ఏం చేస్తారంటే వారు చేసిన మంచి పని ఇతరులకు తెలియాలనుకుంటారు. నీకు అర్థమవుతుంది, ఇతరులకు తెలియాలని ఎవరైతే అనుకుంటున్నా వాడు తపస్సు చేస్తున్నట్టు లెక్క కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మంచి పని చేస్తే ఇది అందరికీ తెలిసిపోవడం అనుకుంటాం మనం. అలాంటి మీకు తపస్సు లేదు అని అర్థం. మీరు చేసిన మంచి పని ఇతరులకు తెలియాలనుకుంటే దానివల్ల మీకు అహంభావన పెరుగుతుంది. ఆ మంచి పని వల్ల మీకు కొంత పుణ్యం రావచ్చు, ఏదో కొన్ని రోజులు అనుభవిస్తే ఆ పుణ్య ఫలితం కూడా పోతుంది. కర్మఫలం శాశ్వతమైనది కాదు, కర్మఫలం నిర్మలమైనది కాదు, కర్మఫలం ఉద్రేకాన్ని కలుగజేస్తుంది. అయితే లోకంలో కొన్ని కీర్తి రావచ్చు, అది కాల ప్రవాహంలో కొట్టిన పోతాయి. అంటే నీకు శాశ్వతమైంది మోక్షం ఉంటే, శాశ్వతమైంది నిర్వాణ స్థితి ఉంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడమే నీ జీవిత గమ్యం. నువ్వు నిష్కామకర్మ ఎదుగు చేయమన్నారందుకు గమ్యం అని కాదు, నువ్వు గమ్యానికి వెళ్ళటానికి నిష్కామకర్మ సహకరిస్తుంది కాబట్టి అది చేయమన్నారు. ఆచార్య స్వాముల వారు అన్నారు, ప్రతి వారి శరీరం కూడా ఏ రోజున శ్రమ అయి తీరుతుంది. అంటే ఆ శరీరం ఇప్పుడే శ్రమం కింద ఎదురైంది. నీకు జ్ఞానం కావాలంటే ఏదో రోజున శరీరం శ్రమ అయి తీరుతుంది. అంటే నువ్వు ఆ శరీరాన్ని ఇప్పుడే కనుక శ్రమం కింద ఎదురిస్తే నీ మనసుకి అంతర్దృష్టి కలుగుతుందా? నీ యొక్క సంసారం యొక్క కారణం, నీ పునర్జన్మ యొక్క కారణం, నీ నరకలోకానికి వెళ్ళటం కారణం, నీ దురలవాట్ల కారణం, నీ దురభ్యాసాల కారణం, నీ అసూయలకు కారణం, నీ యొక్క ఇబ్బందులకి కారణం, నీ దుఃఖానికి కారణం, ఇవన్నిటికి కారణం బీజం ఎక్కడ ఉంది? అజ్ఞానంలో ఉంది. బీజం కనుక నశించకపోతే అది వృక్షం అయిపోతుంది. అదేవిధంగా నీ అజ్ఞానమే బీజం నీ లోపల నశించే వరకు భవిష్యత్తులో ఈ వృక్షాలు అయిపోయే అవకాశం ఉంది. ఇదంతా ఫారెస్ట్ కింద అయిపోతుంది, జాగ్రత్తలు ఆలోచించుకోమంటున్నారు. బీజం కనుక నశిస్తే మొలకత్తదు, బీజం కనుక నశించకపోతే మొలకది పెద్ద మహావృక్షం కింద వచ్చేసే అవకాశం ఉంది. మనం ఏం చేయాలంటే, మనకి ఏదైనా చెడ్డ గుణాలు ఉంటే ఈ చెడ్డ గుణాలు లేని వాళ్ళు కూడా సహవాసం చేయాలి. చూసి అప్పుడు అపోజిషన్ పార్టీ పెట్టాలి, అయితే మన చెడ్డ గుణాలు అయిపోతారు. అది అంటే మనకు 30 మార్కులు వస్తున్నాయి అనుకోండి, మనం 60 మార్కులు వాడితోటి సహవాసం చేయాలి. అంతేగాని మనకంటే 90 డాయలకు 10 మార్కులతో వచ్చి మనకు స్నేహం చేస్తే ఇంకా పాడైపోతాం. చైతన్య స్థాయిలో, వివేకం యొక్క స్థాయిలో, బుద్ధి యొక్క పరిమితిలో, మనకంటే చైతన్య స్థాయిలో బుద్ధి పరిమితిలో మనకంటే ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వారు కూడా కనుక స్నేహాలు చేస్తే మనం, మన బుద్ధి స్థాయి పెరుగుతుంది, బుద్ధి పరిమితి పెరుగుతుంది, కర్మరంగం విశాలమవుతుంది, మన దృష్టి విశాలమవుతుంది, అఖండంగా ఆలోచించగలం, అఖండంగా ఆలోచిస్తూనే అఖండమైన వస్తువులు మనం తెలుసుకోగలం. పాదమంటే మూలం, మూలతలంటి యొక్క మూలమే హృదయము, మూలతలంటి యొక్క మూలమే ఆత్మ, మూలతలంపు యొక్క మూలమే చైతన్యము, ఆ మూలతలంపు యొక్క మూలమే దైవం. ఈ నేననే ఈ మూలతలంపు అనే పుష్పాన్ని, ఈ మనస్సు అనే పుష్పాన్ని ఆ హృదయంలో, అంటే భగవంతుని పాదం అంటే హృదయం, ఆ హృదయంలో కనుక ఈ మనస్సును ఉంచగలిగితే, ఆ హృదయంలో కనుక ఈ మనస్సును ఉంచగలిగితే ఈ జీవుడు కలిగిపోతాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు. అన్ని ప్రేమల్లోకి గురువు ప్రేమ, ఈశ్వరుని ప్రేమ ఉత్తమమైనది. ఎందుకంటే అందులో కల్మషం ఏమి ఉండదు, కలుషితం కాదు, ఏం పొల్యూషన్ ఉండదు ఆ ప్రేమలో. చాలా ఉదాత్తమైనటువంటి ప్రేమ ఈశ్వరుని యొక్క ప్రేమ. మనుషుని ప్రేమ సవిత్రి ప్రేమ లాంటిది అయితే, ఈశ్వరుని ప్రేమ గురువు ప్రేమ సొంత తల్లి ప్రేమ లాంటిది. సొంత తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో ఆ దగ్గర మీద గురువు యొక్క ప్రేమని, ఈశ్వరుని ప్రేమ అలాగ ఉంటుంది. అంతే ప్రేమమయ్యే జీవితం గడిపిన వాడికి ఈ మనస్సు తొందరగా లయం అవుతుంది. హృదయం అంటే దేవుని పాదమే. అంటే మీరందరూ పాదాలు ముట్టుకుంటున్నారు. సర్వసాంగం మనం పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాలు టచ్ చేస్తాం. అది ఉడికి గుర్తు మాత్రమే, నిజమైన పాదం మీ హృదయంలో ఉండండి. ఆ మూలాన్ని పట్టుకోమని ఇది గుర్తు కోసం మీరు పాదాలను టచ్ చేస్తారు. అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాదాలను ఇంటికి టచ్ చేస్తారంటే మీరు అది గుర్తు కోసం. ఇదే సాంకేతికంగా భాషంగా అది గుర్తు మాత్రమే. కానీ నిజమైన పాదం, నిజమైన మూలం అది మన హృదయంలోనూ ఉంది. అంటే హృదయాన్ని పట్టుకోమని చెప్పడం కోసం బాహ్యమైనటువంటి పాదాలను టచ్ చేయటం. పాదం అంటే మూలమని మట్టుకు మీరు మర్చిపోకండి. మనస్సు హృదయంలో ఎంతసేపు ఉండగలదు? అభ్యాసం చేస్తుంటే వైరాగ్యం ఉంటే ఎంతసేపు అయినా ఉండగలదని. వైరాగ్యం కూడా గొప్ప ఆస్తితో సమానం. ఆత్మజ్ఞానం సొంత జ్ఞానం. ఆత్మజ్ఞానం సొంతం, విషయ జ్ఞానం ఎరువు. ఎరువు ఎప్పుడైనా ఎరువే. ఎక్కడి నుంచైనా వస్తువు తెచ్చుకున్నాం అనుకుంటే మళ్ళీ నాలుగోళ్ళ తర్వాత వాడు రిటర్న్ చేశారు కదా. సొంతానికి ఎరువుకి ఎంత తేడా ఉందో, ఆత్మజ్ఞానానికి విషయ జ్ఞానానికి ఎంత తేడా ఉంది. అంటే విషయ జ్ఞానం ఎప్పటికైనా మలుపు వచ్చేస్తుంది. అసలు ఈ శరీరంలోనే మనకు వయసు వచ్చేవాడికి విషయ జ్ఞానం మలుపు వచ్చేస్తుంది. ఎందుకంటే అదంతా మనం ఎక్వైర్ చేసిందే కానీ మనం సొంతం కాదు. మన ఆత్మజ్ఞానం, ఆత్మశాంతి మటుకు మన సొంతం. అటువంటి ఆత్మజ్ఞానం సంపాదించాలంటే ఇప్పుడు వాదాడంబరం అలా రాగదు. ఎలా వస్తుందంటే వాక్ని మనస్సులో లయం చేయాలి, మనస్సును బుద్ధిలో లయం చేయాలి. బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి హృదయంలో, ఆత్మలో, ఈశ్వరుల్లో బుద్ధిని తీసుకెళ్లి లయం చేస్తే అప్పుడు మీరు ఆత్మశాంతి, ఆత్మ ఆనందం, హృదయానందం మీ చేతి కలుగుతుంది. మీరు ఏదైనా బజార్లో వస్తువులు కొనుక్కోవాలంటే మీ ధనం చేతిలో ధనం ఎలా ఉండాలి, అలాగే ఆత్మజ్ఞానం సంపాదించడానికి వైరాగ్యమైన సంపద కూడా అవసరం. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు కంగారు పడకూడదు, వస్తుందా రాదా వస్తుందా రాదా అని కంగారు పడకూడదు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే ఆ ఈశ్వరుడు నామాన్ని, మీరు ఆ ఈశ్వరుడు నామాన్ని నోట్లో కాపురం పెట్టుకుంటే మీరు మీ శరీరం మీ ఇంట్లో ఎలా కాపురం ఉంటుందో భగవంతుడి యొక్క పేరు మీ నోట్లో కాపురం ఉంటాంటే మీలో ఏమో దోషాలమ్మా అని హరించిపోతాడు. హరించి అంటే హరించేవాడని. దేని హరిస్తాడు? మీరు ఏమైనా లోపాలు ఉంటే, పాపాలు ఉంటే ఆ భగవంతుడి నామాన్ని నిరంతరం చేసుకుంటాంటే భగవద్నుభవం పొందటానికి ఏ విషయాలు అయితే అడ్డుగా వస్తున్నాయో వాటిని హరిస్తాడు. యజ్ఞంలో జప యజ్ఞం లేనని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అనేక యజ్ఞాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే జప యజ్ఞానికి పైసా ఖర్చు ఉండదు. ఖర్చు లేకపోతే మనకు అది లోకుగా ఉంది. భగవంతుడు చెప్పిన మాటని సందేహించకూడదు. సందేహిస్తే సందేహించేవాడి నోట్లో దుమ్ము పడుతుంది. అది సందేహించకపోతే సొమ్ము, సందేహిస్తే దుమ్ము. మనస్సు పూర్తిగా కడగాలంటే, మనస్సు పూర్తిగా నాశనం అవ్వాలంటే తన మూలమైనటువంటి హృదయంలో అది ఎక్కువ డ్యూరేషన్, ఎక్కువ టైం ఉండగలగాలి. ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఎక్కువసేపు ఉండగలగాలి. ఆ ఉండటం కూడా ఎలా ఉండాలంటే మనం చుట్టాల ఇంటికాడ ఉంటాం. మనం చుట్టాల ఇంటికాడ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఉంటాం, ఇంకా న్యాచురల్గా ఉండవు, నార్మల్గా ఉండవు. అలా కాకుండా మీరు చుట్టాల ఇంటికాడ ఉంటున్నారు ఎలా ఉంటున్నారో అలా కాకుండా మీ సొంత ఇంటి కూడా మీరు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారో అంత నార్మల్గా మీ మనస్సు కనుకూడదు. నేను ఉంటే అది లైవ్ ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్గా ఉంటే ఒగ్గబెట్టుకుని ఉంటే, ఒగ్గబెట్టుకుని ఎంతకాలం ఉంటాం? హోటల్ లెక్క పెట్టుకుని, రోజులు లెక్క పెట్టుకుని ఎంతసేపు కూర్చుంటాం? అన్ని ఇంటికారు మీరు ఉన్నప్పుడు 5 రోజుల నుంచి మా ఇంటికారు ఉంటున్నాను అనుకుంటాను అనుకో, మీ చుట్టాలు ఇంటికి వెళ్తారా అనుకుంటారా 5 రోజుల నుంచి ఉంటున్నారని. అదేవిధంగా ఈ కౌంటింగ్ తోటి సంబంధం లేకుండా మీ మనస్సు కనుక మీ హృదయంలో ఉంటే మీకు తెలియకుండా 5 రోజులు కలిగిపోతుంది. నిజమైన ప్రార్థన ఏంటంటే ఈ పెనుమలతోటి నాలుగు తోటి చేసేది నిజమైన ప్రార్థన కాదు. మీ మనస్సు హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే అది నిజమైన అభ్యాసం, అది నిజమైన వైరాగ్యం, అది నిజమైన ట్రూ ప్రేయర్, అది నిజమైనటువంటి ఈ ప్రార్థన. ఇంకోటి మీ ఇంటికాడ ఉండి ఎక్కువ చేయలేదు. గొడవలు మనసు నిలబెట్టలేకపోతున్నారనుకోండి, అనుకోండి మాట, శృతి కాకుండా మీరు చేయలేకపోతున్నారనుకోండి, మీ ఊళ్ళో ఎవరైనా సత్పురుషులు ఉంటే, మీ ఊళ్ళో ఎవరైనా సంస్కారవంతులు ఉంటే, మీ ఊళ్ళో ఎవరైనా సహృదయమైన వాళ్ళు ఉంటే, దుర్బుద్ధి లేకుండా మీ ఊళ్ళో ఎవరైనా సద్బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటే, జీవభావం తక్కువగా ఉండి ఆత్మభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు మీ గ్రామంలో ఎవరైనా ఉంటే, వారితో కనుక సహవాసం చేసినా మీకు తెలియకుండా మీ మనస్సు హృదయంగా తెలియపోతుంది. ఏదైనా దుష్టజంతు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా వెళ్ళవు? ఆ ఇంట్లో పది పాములు ఉన్నాయంటే మనం అక్కడ కాపురం చేస్తామండి, కాపురం చేయం. అది అక్కడికంటే దూరంగా ఉంటానికి ప్రయత్నం చేస్తాం. అదే విధంగా ఈ అహంభావానికి అంత దూరంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. దాన్ని నువ్వు ఆదరించకపోతే, దాన్ని ఆశ్రయించకపోతే, అది ఎటు దరిచేయకుంటే, నువ్వు దరిచేయకుండా దాని ప్రేరణ నువ్వు పట్టించుకోకుండా ఉంటే, దానికి ఫుడ్ సప్లై నువ్వు కట్ చేస్తే దాని అంతర్గతి రాలిపోతుంది. అది వ్యక్తి భావన. అంటే అహంభావన ఏం చేస్తుందంటే వ్యక్తి భావన పెంచుతుంది, జీవభావన పెంచుతుంది, ప్రకృతి భావన పెంచుతుంది. ఆత్మభావన ఏం చేస్తుందంటే ఆత్మ వైపు తీసుకెళ్తుంది. జీవభావన ఏం చేస్తుందంటే అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది. అంటే మనం ఏ రోజు కారదు, సాయంత్రం ఎక్కడ చూసుకున్నాడండి, ఎలా లాభం ఏంటి నష్టం ఏంటి అని ఎలా డీల్ చేసుకుంటారు. పెద్ద పెద్ద కాలంలో కూడా ఈ రోజున ఎంతవరకు లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఆ రోజు ఏ రోజు కాదు ఎక్కడ తీర్ చేసుకుంటూ ఉంటారు సాయంత్రం. అలాగే సాయంత్రం పడుతున్నప్పుడు ఎలా మనకి జీవభావన ఎప్పుడు వచ్చింది, ఆత్మభావన ఎప్పుడు వచ్చింది, జీవభావన ఏమైనా ఈ రోజున తగ్గించుకున్నాము, ఈ రోజున మనకి ఏమైనా ఆత్మభావన పెరిగిందే అని ఆ అకౌంట్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే, ఆత్మభావన కనుక పెరుగుతాంటే మీరు ఆత్మ తన స్వరూపాన్ని ఇస్తుంది, జీవభావన కనుక పెరుగుతాంటే అహంకారం చుట్టూ తిరగవలసిందే, లేదా ఎన్నో శవాలను మనం వయవలసిందే. వ్యక్తి భావన నశించే వరకు మనకు శవదృష్టి విడిచిపెట్టదు. ఆత్మభావన పెరుగుతుంటే మనకి శవదృష్టి వస్తుంది. అంటే శివసాక్షాత్కారం అయ్యే వరకు మనం శవాన్ని మోస్తూ ఉండాలి. మాకేం విశ్రాంతి ఉండటం లేదండి, శాంతి ఉండటం లేదండి, సుఖం ఉండటం లేదండి అని ఇలాగ అంటూ ఉంటారు. నిజంగా మీకు శాంతి ఉండాలంటే, విశ్రాంతి ఉండాలంటే, సుఖంగా ఉంటారంటే, ఆ సుఖం ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో, విశ్రాంతి ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోండి. అక్కడ వెళ్ళిపోతే మీకు అక్కడ ఉండే సుఖం ఏంటంటే ఆభవ సుఖం, పూర్ణ సుఖం, చిత్త సుఖం. ఆ రోజుల్లో ఉన్న సుఖం ఏంటంటే ఎంత మీరు అనుభవించినా అది అభివృద్ధి అవుతుంది కానీ త్వరగా. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, అది ఖర్చు పెట్టేస్తుంటే పెరిగిపోతూ ఉంటుంది. రోజుల్లో ఉన్న సుఖం అలా కాదు, మీరు అనుభవించుకునే పెరుగుతూ ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు పెరుగుతాయి అది అనుభవిస్తున్నప్పటికీ, ఏ రోజు కాదు అది, ఏ గంట కాదంట, ఏ నిమిషానికి కాని విషయం, ఏ క్షణానికి ఆ క్షణం, ఇది కొత్తగానే ఈ శాంతి మనం అనుభవిస్తున్నాం అనిపిస్తుంది. అంత ప్రశంసకం దాని మాదిరి చేయటం అది విసుగురాదు. మనస్సు రోజులో కనుక ఉంచితే అది ఉడికవదు, అది బాడి చేసుకురాదు. బాహ్య మార్గాన్ని తెలిపితే బాడి చేసుకుని వస్తుంది. అది హృదయంలో కనుక ఉంటే, భగవంతుని దగ్గర ఉంటే అది స్వచ్ఛంగా ఉంటుంది, బాడి చేసుకుని రాదు. అంతేకాకుండా మీ మనస్సు హృదయంలో ఉన్నప్పుడు దానికి ఆహారం సప్లై కట్ అయిపోతుంది. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సు హృదయంలో ఉన్నప్పుడు, మనస్సు భగవంతుని దగ్గర ఉన్నప్పుడు దానికి వెళ్ళి ఆహారం సప్లై కట్ అయిపోతుంది. ఆహారం ఎప్పుడైతే దానికి కట్ అయిపోయిందో పాత వర్షం నుండి పోతూ ఉంటాయి, కొత్త వర్షం దానికి రావు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హృదయంలో మనస్సు ఉన్నప్పుడు తుడి సప్లై కట్ అయిపోతుంది, శిరస్సులో మనస్సు ఉన్నప్పుడు తుడి సప్లై ఎక్కువైపోతూ ఉంటుంది. దానికి మీలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకో, మీలో ఏమైనా బలహీనతలు ఉన్నాయనుకోండి, మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచడం వల్ల ఆ బలహీనతలు నెమ్మదిగా కరిగిపోతాయి, ఆ నెమ్మదిగా కరిగిపోతాయి. మీకు ఎప్పుడైనా ఎప్పుడీ ఈ మాటలు శ్రద్ధగా వినటం వల్ల, ఇంటికాడ ధ్యానం చేసుకునేటప్పుడు, ఇంటికాడ ఏ భగవద్గీత చదువుకుంటున్నప్పుడు, పెద్దలతో సహవాసం చేసినప్పుడు ఎంత శాంతిగా ఉంది, ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత సుఖంగా ఉన్నాం. బహుశా మన జీవితం ఇటువంటి ఆనందం ఎప్పుడు ఆనందించలేదని అని అనిపిస్తుంది. ఎప్పుడో నేను అవ్వండి, కానీ ఆ శాంతి ఎక్కువసేపు పెరమైనట్టుగా నిలబడదు. జన్మాంతరంలో ఇచ్చేటువంటి మీ వాసన ఏం చేస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి, దాన్ని ఏమో డిస్టర్బ్ చేసేస్తుంది. అది డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన శాంతి చెదిరిపోతూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు అప్పుడు శాంతి కలుగుతుంది, అప్పుడు సుఖం కలుగుతుంది, అప్పుడు ఆనందం కలుగుతుంది, కానీ పర్మనెంట్గా మటుకు ఉండదు. జన్మాంతరం నుంచి మీకు వస్తున్నటువంటి వాసన కనుక పూర్తిగా, వాసన పూర్తిగా వేరుతో సహా నశిస్తే అప్పుడు మీరు పొందిన శాంతి పర్మనెంట్ అవుతుంది. కానీ ఆ వాసన పూర్తిగా నశించకపోతే మీరు వచ్చినటువంటి సుఖం టెంపరీ కానీ పెరగనంటారు. మనకు ఎప్పుడైనా మంచి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు, అగ్రంగాలు చదివినప్పుడు, ఎప్పుడైనా మనసుకు సత్వగుణం వస్తుంది, ఆ సాత్విక బుద్ధి మనకు కలిగినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత శాంతిగా ఉన్నాం, ఎంత సుఖంగా ఉందాం అని అనిపిస్తుంది. మళ్ళీ 10 నిమిషాలకు అరగంటకు గంటకు 2 గంటలకు ఆ సుఖం చెదిరిపోతుంది. ఇంకా లోపల వాసన ఉందని సుఖంగా మనం అడుగు. ఆ వాసన కనుక నశిస్తే, ఆ టెండెన్సీ, ఆ సంస్కారం కనుక వేరుతో సహా నశిస్తే మనకు ఏ సుఖం అయితే అందిందో ఆ శరీర సుఖం మనకు పెర్మనెంట్ అవుతుంది. ఏదైనా చూడటమే దుమ్ము అంటుకుందనుకోండి, లేకపోతే మనకి ఏదైనా కాళ్ళకి ఏదైనా ప్యాడ్ అంటుకుందనుకోండి, నడిచి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ప్యాడ్ మనం బాగా అంటుకుందనుకుంటాం, అలా అంటుకోం, ముందుకు వచ్చేస్తాం, సున్నితో లేకపోతే ఏదో సబ్జెక్ట్ శుభ్రంగా ప్యాడ అంటుకుని కాళ్ళని ఏం చేస్తాం, బాగా పోయిన చేస్తాం, కానీ కాళ్ళు నడిపేసుకోండి. మీ సత్పురుషుల సహవాసం వల్ల, సద్గ్రహ పఠనం వల్ల, దేవుణ్ణి జపించటం వల్ల, దేవుణ్ణి చింతించటం వల్ల భగవంతుని చింతిస్తాడా అనే కొరత మన మీద పడుతుంది. అంటే ప్యాడలు ఏ విధంగా అయితే నీళ్ళతో కలిగేస్తాము, అలాగే మీలో ఏదైనా చెడు వాసన ఉంటే అది చెడు వాసన ఎలా వచ్చేసింది మనం చచ్చిపోదాం అలా అనుకోకూడదు. ఆ చెడు వాసన పోగొట్టుకోవడానికి ఆ బ్యాడ్ ఫ్యాక్టర్, ఆ గ్రీన్ ఫ్యాక్టర్ అది పోగొట్టుకోవడానికి భగవంతుని ధ్యానం చేసి భగవంతుని చింతించి ఆ వాసన మీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత లేని మనుషుల్ని, ఆ సత్పురుషుల్ని, సహృదయైన వాళ్ళని, సమృద్ధి ఉన్న వాళ్ళని ఆశ్రయించి ఆ వాసనని, ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఏడుస్తూ కూర్చోకూడదు. మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, పొరపాటు చేసాము పొరపాటు చేసాము అనుకోకూడదు. ఆత్మకు పొరపాటు లేదు, పొరపాటు లేదు, మనసుకు సంబంధించింది, దేహానికి సంబంధించింది, దేహభావానికి సంబంధించింది. ఆత్మలో పొరపాటు లేదు, ఇంకా పొరపాటు ఎక్కడుంది, దేహానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, అహంభావానికి సంబంధించింది. అది మీకు మధ్యలో వచ్చింది కాబట్టి మీరు సాధన చేస్తే మధ్యలో పోతుంది. భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం కూడా యవార్థమే. పురుషాపతో సహా, కామాతో సహా, శనికోవడంతో సహా ప్రతి వాక్యం అర్థవంతంగా ఉంటుంది. ఒక సత్పురుషుడే అబద్ధాలు చెప్పడు, అటువంటి భగవంతుడు అబద్ధాలను చూపిస్తాడు, అసత్యం చెప్పడు. భగవంతుడికి మరొక పేరు సౌందర్యం, భగవంతుడికి మరొక పేరు సత్యం, శాంతి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, అటువంటి వాడు అసత్యం చెప్తాడని మనం అనుకోకూడదు. అయితే ఆ భగవంతుడు చెప్పిన మాట ఎందుకు మన గౌరవం ఎందుకు ఉండటం లేదంటే మనకు యోగ్యత లేదు, మనకు అర్హత లేదు. అంటే భగవంతుడు చెప్పే మాటలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, గురువు చెప్పే మాటలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. స్థూర బుద్ధి ఉన్న వాడికి ఆ మాట అర్థం కాదు. అంటే భగవంతుడు ఏ సూక్ష్మ బుద్ధితో ఆ మాట చెప్పాడు, అటువంటి సూక్ష్మ బుద్ధిని మనం సంపాదిస్తే ఆ మాట యొక్క విలువ తెలుస్తుంది. ఈ మధ్యన ఒక పెద్ద మనిషి అన్నాడు, విలువ లేని మనిషికి విలువ గలవాడు ఏం అర్థం అవుతాడని. ఒకవేళ ఈశ్వరుడు వచ్చి మీ పక్కన కూర్చున్నా ఆ గ్రహించే శక్తి మీకు లేనప్పుడు మీకు అర్థం కాదు. అంటే మీకు స్థూల బుద్ధి ఉండటం ఈశ్వరు యొక్క మాట దీనికి తెలియదు, సూక్ష్మ బుద్ధి సంపాదించాలి. ఆ సూక్ష్మ బుద్ధి కావాలంటే మనకు మాలిన్యాన్ని తొలగించుకోవాలి, మన మనసుకు పట్టినటువంటి మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నేను పుస్తకం చేతులు వదిలేశాననుకోండి, అది ఎక్కడ, అది పైకి ఎగదు, ఎక్కడ పడుతుంది, కింద పడిపోతుంది. ఏం చేత కింద పడుతుంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఒక వస్తువు నేను కిందకు వదిలేస్తే అది భూమి మీద పడిపోతుంది. అలాగే మీ మనసులో కనుక దోషాలు ఎప్పుడైతే పోయో, దోషాలు మీ మనసులో ఉన్న బలహీనతలు, మీ మనసులో ఉన్న దోషాలు, మీ మనసులో ఉన్న పాపాలు, మీ మనసులో ఉన్న రుగ్మతలు ఎప్పుడైతే మనసును విడిచిపెట్టేసిందో అప్పుడు ఏం చేస్తుంది, హృదయానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది, అది మనసు గంతులేసుకుంటూ, మనస్సు గంతులేసుకుంటూ దానంతలో అదే మీ ప్రయత్నం తక్కువైనప్పటికీ ఉరకలేసుకుంటూ గంతులేసుకుంటూ దానంతలో అదే గబగబా హృదయాకారం చెందుతుంది, దానంతలో అదే హృదయంలో పడిపోతుంది మీ ప్రయత్నం తక్కువైనప్పటికీ. అయి అంటే హృదయంలో మనం ఎందుకు మనస్సు ఉండటం లేదంటే మన దోషాలు ఏం చేస్తున్నాయంటే మీకు ఎవరు హృదయం కావాల్సి వచ్చిందే మనం ఏ పేటానికి వెళ్ళిపోతారా అని ఏం చేస్తుందంటే హృదయంలో ఉన్న మనసును తీసుకొచ్చి బలవంతాన్ని అలవాటు ఏం చేస్తుందంటే ఆ హృదయంలో ఉన్న మనసును అలవాటు బయటికి ఆకొచ్చేస్తుంది. ఇప్పుడు మీకు సినిమాకి వెళ్ళాలనుకోండి, సాయంత్రం 7 ఇంటికి సినిమా అనుకోండి, మీరు 6 ఇంటికి ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మీ ధ్యానం తర్వాత చెప్పింది కానీ మీరు సినిమాకి వెళ్ళి అలవాటును చూశారు, అలవాటు ఏం చేస్తుంది, హృదయంలో ఉన్న మనసును తీసుకొచ్చి శిరస్సులోకి తీసుకొచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మీరు ఆ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సంస్కారాలు, చిన్న చిన్న వాసనలు కూడా పెద్దగా కనిపిస్తాయి మనసు శిరస్సులోకి వచ్చేది. అంటే మనసు శిరస్సులో ఉన్నప్పుడు వాసన పెరుగుతుంది, మనసు హృదయంలో ఉన్నప్పుడు వాసన పోషిస్తుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మనసు ఎప్పుడైతే పరిశుద్ధం అవుతుందో,
మనసు ఎప్పుడైతే సూక్ష్మం అవుతుందో, మనసుకి ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో, మనసుకి ఎప్పుడైతే పవిత్రత వస్తుందో, మనసుకి ఎప్పుడైతే ప్రవీణత వస్తుందో, దానంతగా అదే మీరు చేసినట్టు కొంతమంది తక్కువ పెట్టుబడితో ఎక్కువగా అమ్మంటారు చూడండి. అలాగే దానంతరదే పరుగులు పెడుతూ ఉరుకులు వేసుకుంటూ దానంతరదే వదలిలో తిరిగిపోతుంది, అది సముద్రంలో అయిందని మనకి ఏదైనా కోరిక వచ్చింది అనుకోండి దేహమే కారణం, మనకి ఏదైనా వాంఛ వచ్చింది అనుకోండి దేహమే కారణం, మనకి ఏదైనా దౌర్యం సంపాదించాలని ఇటువంటి భావాలు వచ్చాయి అనుకోండి ఆ దేహమే కారణం, ఎన్ని బుద్ధి దేహమే కారణం, ఈ శవమే కారణం. మీ మనసు శిరస్సులో వచ్చినప్పుడు దేహ బుద్ధి పెంచేస్తుంది, మనసు రోజులు పోయినప్పుడు దేహబుద్ధి తగ్గిపోతుంది. దేహబుద్ధి తగ్గిపోతుంది అంటే మీకు వ్యక్తి భావం తగ్గుతుంది, వ్యక్తి భావం తగ్గిపోయింది అనుకోండి ఆ ఇండివిజువల్ ఐ ఇండివిజువల్ సెల్ఫ్ ఆ ఫాల్స్ ఐ మీకు తగ్గిపోతా అంటే మీరు యూనివర్సల్ సెల్ఫ్ వస్తుంది, మీరు యూనివర్సల్ ట్రూత్ మీరు అందుకుంటారు, అంటే మీరు విశ్వమానవులు అయిపోతారు. ఒక మొరమలకే పరిమితమే అంటారు మీరు విశ్వమానవులు అవుతారు. మీరు ఏ ఇంట్లో కాపురం చేస్తున్నారు, ఈ ఇల్లు నాదేనే భావన మీకు ఎలా ఉండదు, ఈ సృష్టి అంతా నాదేనటువంటి అఖండమైన భావన ఇచ్చేస్తుంది. ఎప్పుడు మీ మనసు హృదయాకారం చెందినప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా మన ఇంటికే వెళుతున్నాం అనిపిస్తుంది, ఏ గ్రామం వెళ్ళినా మన గ్రామానికే వెళుతున్నాం అనిపిస్తుంది, ఏ దేశం వెళ్ళినా మన దేశమే వెళుతున్నాం అనిపిస్తుంది. మీ కేవలం ఇండియాకే సిటిజన్స్ కాదు, ఎప్పుడైతే మీకు జ్ఞానం వచ్చినప్పుడు యూనివర్సల్ సిటిజన్స్ అయిపోతారు, ఈ ప్రపంచం అంతా మనదే అనిపిస్తుంది, ఏ దేశమైనా ఈ దేశం నాది అనిపిస్తుంది, మీ ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో ఏ దేశమైనా అలా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది పరాయి దేశమని కానీ ఇది పరాయి ఇల్లు కానీ అనిపించదు. ఎప్పుడు మీకు సత్వగుణం పెరిగినప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించిన ప్రకాశం మీకు కలిగినప్పుడు. నేను ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ఆ 5 నిమిషాలు కాస్త బాగా ఉంటుంది, మళ్ళీ ఆ జపం చేసి ఆ పూసినప్పుడు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ దేహం నేనే ఈ దేహం నాదనే బుద్ధి నాకు వచ్చేస్తాను వెంటనే అని ఎవరో భక్తులు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే నువ్వు అలా తొందరపడక్కర్లేదు, నువ్వు జపం దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు దేహ బుద్ధి రావచ్చు, కానీ నువ్వు అభ్యాసం చేస్తాంటే ప్రాక్టీస్ చేస్తాంటే అంటే ఇప్పుడు డాక్టర్ ఏ విధంగా ఇప్పుడు మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడు, లాయర్ ఏ విధంగా అయితే లాని ప్రాక్టీస్ చేస్తాడు, అలాగే నువ్వు ఆత్మభావాన్ని పెంచుకుంటే, అలాగే ఆత్మధ్యాస పెంచుకుంటే, ఆత్మ దృష్టి కనుక పెంచుకుంటే, మీకు అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆత్మభావన తెలియబడి దేహభావం తగ్గిపోతుంది. బయటకు వచ్చినప్పుడు నువ్వు పూజ గదిలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రాక్టీస్ విడిచిపెట్టకం, నీ కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేస్తాయి, చేతులు చేసే పనులు చేతులు చేస్తాయి, కానీ లోపల మటుకు భావన మటుకి అహంభావం తగ్గించుకో, ఆత్మభావం పెంచుకో. పూజ గదిలోంచి బయటకు వచ్చినంత మాత్రం దేవుడు కంగారు పడకం, అప్పుడు ఆత్మభావాన్ని ప్రాక్టీస్ చేయి. ఆత్మభావాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే శ్రోగానికి దేహభావం కూడా తగ్గిపోతుంది. దేహభావాన్ని పెంచుకుంటుంటే జీవభావాన్ని పెంచుకుంటుంటే జీవము నాదనే బుద్ధి పెరుగుతుంది. ఆత్మభావం ఎప్పుడైతే పెరుగుతుందో ఆత్మభావం యొక్క లోతు ఎప్పుడైతే పెరిగిందో ఇప్పుడు దేహంతో ఏ విధంగా అయితే నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావో ఈ దేహము నాదనే భావన ఇప్పుడు నీకు ఎలా ఉందో ఆత్మభావన పెరగ్గా పెరగ్గా నీకు ఆత్మతోడు తాదాత్మ్యం వస్తుంది, చైతన్యంతోడు తాదాత్మ్యం వస్తుంది, బ్రహ్మతోడు తాదాత్మ్యం వస్తుంది. ఆ బ్రహ్మముతోటి నీకు తాదాత్మ్యం వచ్చారో శరీరం ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే, అప్పుడు శరీరంతో నీకు పని ఉండదు, జ్ఞానికి దేహంతో పని ఉండదు, ఉంచకూడదు వాంఛలేదు. మీరు అర్థమవుతున్నాను? ఇప్పుడు ఆయన ఏదైనా వాంఛలు ఏదనుకో నీకు శరీరంతో పని ఉండదు, అప్పుడు శరీరం ఉన్నా ఒకటి అనిపిస్తుంది, శరీరం పోయినా ఒకటి అనిపిస్తుంది. రోజు సినిమాలు చూసి అలవాటు ఉందనుకోండి మనకి, అదే శరీరం లేకపోతే ఎలాగా, శరీరం లేకపోతే కళ్ళు ఉండవు, శరీరం ఉంటే కళ్ళు ఉంటాయి, ఆ సినిమా చూడవచ్చు. మీకు అర్థమవుతుంది? మీకు బాగా దారి తినాలి ఉందనుకోండి, శరీరం లేకపోతే దారి ఎలా తింటారు, మీ శరీరం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. టీవీ చూడాలి రోజు మీ శరీరం లేకపోతే టీవీలు ఎలా చూస్తారు, శరీరం ఉంటే టీవీకి చూడవచ్చు. మీకు అర్థమవుతుంది? ఇంతకీ మీ చెప్పేది ఏంటంటే మీకు ఏ రకమైన కోరిక ఏ రకమైన వాంఛలేనప్పుడు దేహంతో పని ఉండదు మీకు. అప్పుడు దేహం ఉన్నా ఏమనిపించదు, పోయినా ఏమనిపించదు. అంటే దేహంతో మీకు ఏ విధంగా అయితే ఇప్పుడు తాదాత్మ్యం ఉందో ఆత్మతో మీకు అలా తాదాత్మ్యం వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఇంకా పుట్టుకతోటి చావుతోటి సంబంధం లేదు, ఇంటికి సంబంధం లేదు. అంటే దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు. ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు చావు లేదు. కాబట్టి ఆత్మతో ఎప్పుడైతే తాదాత్మ్యం వచ్చిందో మీరు పుట్టుక లేని స్థితికి, చావు లేని స్థితికి, అమృత స్థితికి ఎదిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకేముంది, దేహభావం ఉంది. అంటే దేహంతో నేను తాదాత్మ్యం పొందుతున్నాను, ఆత్మానుభవం కలిగిన మడికి, ఆనందానుభవం కలిగిన మడికి వాటి లోపం అంటే ఆ మరణం లేని వస్తువుతోడు తాదాత్మ్యం వస్తుంది. ఆ మరణం లేని వస్తువుతోడు తాదాత్మ్యం వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకున్నాం, మరణం లేని వస్తువుకి మట్టికి తలంపులు లేవు, మనసుకు తలంపులు ఉన్నాయి. మరణం లేని వస్తువులు పొందిన వాడి శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకోడు. ఎంచుకుంటే ఆ వస్తువు తలంపు లేదు కాబట్టి. చనిపోయి ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఎవరు చనిపోతున్నారు? దేవుని చనిపోతాడు. ఆ నేను అనేది ఏదైతే నేను నేను అనుకుంటున్నాడో ఆ నేనుకి దేవునితో తదాక్యం ఉంది కాబట్టి దేవుని పోయినప్పుడు నేను పోతున్నాను అనుకుంటాడు. ఆ ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. చనిపోయింది దేవుడు, కానీ నేను చనిపోతున్నానని ఎవరు అనుకుంటున్నారు? మనస్సు అనుకుంటాడు. అంటే తలంపులు ఎక్కడ ఉన్నాయి? మనస్సులు ఉన్నాయి, తలంపులు చైతన్యంలో లేవు. అంటే మనస్సులు తలంపులు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాననే తలంపు వస్తుంది దానికి. అది అది కూడా తలంపే, అది కూడా ఎవరంతం కాదు. ఇక చనిపోతున్న మనిషికి మనిషి చనిపోతుంటే ఆ చనిపోవటం అనేది నిజం కాదు, అది కూడా తలంపే. పుట్టడం కూడా తలంపే, కామం ఒక తలంపు, లోకం కూడా ఒక తలంపు. ఈ లోకం అంటే తలంపులు మయం అసలు వస్తుంది. ఆ పైన తృప్తికి, ఆ అల్టిమేట్ తృప్తికి, ఆ పరమ సత్యానికి, ఆ చివరి సత్యానికి, అంతిమ సత్యాన్ని మనకి తలంపులు. అంటే మీరు మరణించే లోపలు మీ దేహం మీ శరీరం శర్మ అయ్యే రోజున కనుక మీ ఆ రోజుకైనా మీకు చైతన్యంతో కనుక తాదాత్మ్యం వస్తే నేను చనిపోతున్నానని మీరు అనుకోరు. ఏంటంటే చైతన్యానికి తలంపులు లేదు, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి తలంపులు లేదు. మరి తలంపులని ఎవరికి? మీ మనస్సుకి తలంపులు. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఈ తలంపులన్నీ వస్తున్నాయి, ఇవి నేనెవడు? నేను నేను అని మనం అంటున్నాం, అది కూడా ఒక తలంపే, అది కూడా నిజం కాదు. నేను నేను అని అంటున్నాం, అది కూడా తలంపే. కానీ ఆ తలంపు మూల తలంపు, ఇలా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేననేది కూడా ఒక తలంపే. అంతేత రాత్రిలో మనం నిద్రపోతున్నప్పుడు అన్ని తలంపులు అణిగిపోయినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతాను, నేనైన తలంపు. ఈ తలంపు కాకపోతే అక్కడ కొంత అనగదు. ఇప్పుడు దాని జ్ఞాపకం పెట్టుకుని స్పెసిఫిక్గా మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ఎ ప్యూర్ సైన్స్. మీరు నమ్మకాల మీద, విశ్వాసాల మీద, మూర్ఖత్వాల మీద, మూఢాచారాల మీద మీరు ఆధారపడి ఉండక్కర్లేదు. భగవాన్ ఏమంటున్నారంటే మీరు వాసన నశించే వరకు దాన్ని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిందే. ప్లీజ్ ఎఫెక్ట్ ఇమ్మీడియట్ ప్రయత్నం అవసరం. మీరు వాసన తెలుస్తుంది, దానివల్ల వచ్చే ప్రమాదం తెలుస్తుంది, దానివల్ల వచ్చే ఇబ్బందిని తెలుస్తుంది, అహంకారం తీసుకొచ్చే అశాంతి మీకు తెలుస్తున్నప్పుడు, మీకు ఆ గుర్తింపుని ఉన్నప్పుడు, మీకు ఏదైనా రోగం ఉంటే ఆ రోగాన్ని తొలగించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తాం, అలాగే అహంభావం తొలగించుకోవడానికి మీ చచ్చే వరకు, మీ శరీరం సేవ అయ్యే వరకు ఎంతో కొంత ప్రయత్నం, టు ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, మీ సమర్థతను బట్టి, మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండవలసిందే. మనం చూడండి, ఏదైనా రోగం వచ్చిన హోమియోపతి, ఆయుర్వేదము, లేకపోతే అడ్డోపతి, ఏదో ఒకటి వాడుతూ ఉంటాం. ఎవరైతే చర్చలు ఏదో వాడుతూ ఉంటాం. ఇంచ రోగం తెలుస్తుంది, దాన్ని తొలగించుకోవడానికి కొండకు మసి ఉంది. ఆ కొండకు మసి ఉన్నప్పుడు ఎంతసేపు తోమం ఉంటారంటే నేనేం చేస్తున్నా, ఆ మసి పోయే వరకు తోమవేసింది. అదేవిధంగా నీ వాసన ఎంత ఎప్పుడు పోతుందంటే అమావాస్యకు పోతున్నా, పౌర్ణానికి పోతున్నా, అవకాదు. ఆ వాసన నశించే వరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండవలసింది. స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం. స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తుండాలి, కాలం కలిసి రావాలి. ఆ దైవానుగ్రహం వచ్చినప్పుడు ఆ వాసన వేరుతో సహా, ఆ వాసన వేరుతో సహా నశిస్తుంది. ఆ మూలం నశించాలి. వేరు నశించకపోతే మళ్ళీ రొమ్మలు వస్తాయి, ఆ కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఆ వేరుతో సహా నశించాలి. అంటే అహంకారం నశించిన తర్వాత మనం నశించిందనుకోవాలి, కానీ అడిగిన మనస్సు నమ్మటానికి వీల్లేదు. అడిగిన మనస్సునే నమ్మటానికి వీల్లేదు. ఇవాళ పొద్దునే పెద్ద మళ్ళీ ఒకరు ప్రశ్నిస్తారు నన్ను, ఎవరంటే నాన్నగారు మీరు ఎంచేపు మనస్సు మనస్సు అని చెబుతున్నారు, కానీ ఇంద్రియాల గురించి చెప్పడం లేదంటే నేను మీ ఉపన్యాసానికి నేను వచ్చాను, మనస్సు 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 అంటారు, కానీ ఇంద్రియాలు కూడా ఎక్కడం లేదంటే ఇంద్రియాల గురించి చెబుతా ఉండండి. మనిషి వస్తే ఒక శవం ఉంటే తల్లి కడుపులోంచి బయటకు రాదు, కానీ ఇంద్రియాలు కూడా వస్తుంది. ఒట్టి శవం వస్తే పర్వాలేదు, తల్లి కడుపులోంచి శరీరం బయటకు వచ్చినప్పుడు ఒట్టి ఇంద్రియాలు లేకుండా ఒట్టి మాంసం ఉన్నప్పుడు వస్తే పర్వాలేదు. దీనికి ఇంద్రియాలు కూడా పెట్టారు. దీనికి ఒక ఇంద్రియంతో అయితే బాగుపడచ్చు, చాలా ఇంద్రియాలు ఉన్నాయి. దీనికి ఇంద్రియాలు కూడా ఏదేసి మనస్సు మనస్సు అంటారంటే పెద్ద మండలం అడిగారు. పదార్థం చెప్పాలంటే ఇంద్రియాలు ఇంద్రియాలు కాదు, కళ్ళు ఇంద్రియాలు అంటాం మనం. ఈ ముక్కు ఇంద్రియం అంటాం, ఈ నాలుగు ఇంద్రియం అంటాం, చెవులు ఇంద్రియాలు అంటాం. యథార్థం చెప్పాలంటే ఇవన్నీ శ్మశానంలో కాలిపోయాయి. మీ ముక్కు ఎంత బాగున్నా శ్మశానంలో కాలిపోతుంది. మీ ముక్కు చాలా అందంగా ఉందనుకోండి, అనుకోండి మాట్లాడచ్చు, శ్మశానంలో కాలిపోతుంది ముక్కు. సిగరెట్ మీరు ఎక్కడ కాల్చుకుంటున్నారు? నోట్లో పెట్టి కాల్చుకుంటున్నారు. మీరు ఆ నోరు ఇక్కడ కాలిపోతుంది. ఎక్కడ కాలిపోతుంది? శ్మశానంలో కాలిపోతుంది. అంటే సిగరెట్ కాల్చాలనే సంకల్పం వచ్చాడు, మీరు నోట్లో సిగరెట్ పెట్టుకుంటున్నారు. కానీ ఆ సంకల్పం రాకుండా మీరు నోట్లో పెట్టుకోవటం లేదు సిగరెట్. నేను సిగరెట్ కాల్చాలి అని అనుకున్నప్పుడు మీరు సిగరెట్ నోట్లో పెట్టుకుంటున్నారు. సిగరెట్ కాల్చాలని కలంపు రాకుండా, ఆ కలంపు రాకుండా మీరు సిగరెట్ నోట్లో పెట్టుకోవటం లేదు. ఇంద్రియం నోరు నిజమైన ఇంద్రియం కాదు, ఆ కలంపు నిజమైన ఇంద్రియం. ఆ ఇంద్రియాల శ్మశానంలో కాలం ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా తేకటాడే అలవాటు ఉన్నప్పుడు వచ్చి జన్మ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చేతులు మారతాయి. సిగరెట్ కాడికి అలవాటు ఉందనుకోండి, ఈ నోరు కాల్చకపోయినా కొత్త శరీరంలో కొత్త నీరు వస్తుంది, అప్పుడు మళ్ళీ ఖాళీ చేసుకుంటాం. మరి ఈ నోరు ఇక్కడ కాలిపోయింది కదా, ఈ నోరు ఇక్కడ కాలిపోయినప్పుడు మరి కొత్త శరీరంలో నోరుకి సిగరెట్ అలవాటు ఎందుకు? ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ గోడాలి ఏంటి? గోడలు అంటే మీకు సినిమా చూడాలనే తలంపు మనసులో వస్తుందా కళకు వస్తుందా? ఇది బాగా అర్థం చేసుకోండి. సినిమా చూడాలనే తలంపు మీకు కళకు వస్తుందా మనసుకు వస్తుందా? తలంపు మనసుకు వస్తుంది. మనసుకు వస్తుంది అంటే తలంపు ఎక్కడ ఉంది? మనసులో ఉంది. ఆ తలంపు వచ్చిన తర్వాత ఈ శవాన్ని తీసుకుని సినిమాల్లో పడేస్తారు. ఆ బొమ్మ ఎవరు చూస్తున్నారు? మీ కళ్ళు చూస్తున్నాయి అనుకుంటారు. మీ కళ్ళు చుట్టూ లేదా తలంపు చూస్తాను. ఎవరి ద్వారా చూస్తున్నారు? కళ్ళు ద్వారా చూస్తాను. మీ కళ్ళు కాలిపోతాయి కానీ శ్మశానంలో మీ కళ్ళ ద్వారా చూసే ఆ తలంపు మటుకు శ్మశానంలో కాలదు. ఇంకేతంగా మనసులో భావం. ఆ తలంపుడికి ఆ మనస్సుకి మీ శరీరానికి అది మాత్రం విషయమంటే సంబంధమే. మీకున్న అలవాట్లన్నీ మనస్సులో ఉన్నాయి. రక్తం ఏ విధంగా, మాంసం ఏ విధంగా, ఎముకలు ఏ విధంగా అయితే శరీరంలో భాగం, అదేవిధంగా తలంపులు, సంకల్పాలు, ఓటం, ఆశలు, నిరాశలు అని మనస్సులో ఉన్నాడు. అదే ఆ మనస్సుకి మీ శరీరానికి విషయమంటే సంబంధం లేదు. మీ శరీరం శ్మశానంలో కాలినప్పుడు అలవాట్లేనే కాదు. ఏం చేత అలవాట్లు కాదు? అలవాట్లు మీ శరీరంలో లేవు, మనసులో ఉన్నాయి. అయితే ఆ పెద్దమంది అడిగిన ప్రశ్న గారికి ఇంకో సమాధానం ఏంటంటే, మీకు సినిమాకి వెళ్ళాలనే తలంపు వచ్చింది. ఆ తలంపు ఎక్కడ వచ్చింది? మనసులోకి వచ్చింది. యాక్షన్లో పెట్టారంటే ఆ తలంపు పెరిగిపోతుంది. తలంపు వచ్చినప్పటికీ మీరు యాక్షన్లో పెట్టనుకోండి, ఆ తలంపు తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఇది మటుకి కొంచెం ఈ తెరకాస కూడా ఉంది. ఏ తెరకాస కూడా అంటే, ఇప్పుడు మీరు తలంపు ఎక్కడ వస్తుంది? మనసులో వస్తాను. తలంపు రాగానే తీసుకెళ్లి శవాన్ని సినిమాలో పడేశారనుకోండి, ఆ లోపల తలంపు పెరిగిపోతుంది. తలంపు వచ్చినప్పటికీ ఈ శవాన్ని తీసుకెళ్లి సినిమాలో వేయాలనుకోండి, ఏమండి ఆ తలంపు వస్తే వచ్చిన రాని శవాన్ని ఎక్కడ తిప్పుతాను ఊరుకుంటారనుకోండి, ఆ తలంపు తగ్గిపోతుంది. ఆ తలంపు ఎలా చెబుతుంది, అలా మీ శరీరాన్ని ఆడుస్తారనుకోండి, ఆ తలంపులు పెరిగిపోతాయి. ఆ తలంపుని మీరు యాక్షన్ లో పెట్టుకుని ఉంటే ఆ తలంపుకి ఫుడ్ సప్లై తగ్గి ఆ తలంపు బలహీనమవుతుంది. ఈ విషయం అర్థం చేసుకోండి. అసలు ఇంద్రియాలు అంటే ప్రేరణ కలిగే ఇంద్రియాలు మనసులో ఉంటాయి, అది శ్మశానంలో చావు. శ్మశానంలో చచ్చిపోయే గోడాలు ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ చెవు, ఈ చేతులు. సోదర మహాశైలైనా ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, తలంపు వచ్చిన తర్వాత మీరు పని చేస్తున్నారు, తలంపు రాకుండా మీరు పని చేయటం లేదు. తలంపు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, తలంపు రాకుండా మీరు మాట్లాడటం లేదు. అంటే తలంపు నిర్ణయించుకుంటే అతడి మాటలు సంస్కారవంతంగా ఉంటాయి, మనం చేసే పనులు కూడా సభ్యతగా ఉంటాయి. ఎప్పుడు నా పెద్దలు చెప్పిన మాటలు శ్రద్ధగా వినటం వల్ల కొంచెం ఆ తెలుగుతున్న తెరతారు నుంచి చూసినట్టు, ఎప్పుడైనా లోపల ఉదయంగా ఉన్న వస్తువు కూర్చుని ఎప్పుడైనా మీరు మెరుస్తున్నట్టు కనిపించిస్తూ ఆ కనిపిస్తూ ఉండొచ్చు. ఆ లోపల ఏదో ఉంది, ఆ ఏదో ఉన్నది మనకి తెలియకుండా కానీ ఏదో ముందు లోపల ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉదయంలో ఏదో ఒక నిజం ఉంది, ఆ నిజం మనకి తెలియకపోయినా ఏదో ఉంది, ఏదో ఉంది అనిపిస్తుంది. కానీ అది మీకు అనుభవంలోకి రాదు. కానీ ఏదో ఉంది, ఏదో ఉంది అని అనిపిస్తుంది. మధ్య మధ్యలో మీకు అలా అనిపించవచ్చు. కానీ వాసనక్షయం పూర్తిగా అయ్యే వరకు ఆ లోపల ఉన్న వస్తువు మీరు స్పష్టంగా చూడలేదు. ఆ పెళ్లికూతురికి అక్కడ తెర తీసే వరకు పెళ్లికూతురు మనం స్పష్టంగా చూడలేదు. మనకు ఆ సందు నుంచి ఈ సందు నుంచి మనం చూసినా సరైన పిక్చర్ మనకు రాదు. అదేవిధంగా మీ హృదయంలో నిజం ఉన్నప్పటికీ ఆ వాసనక్షయం పూర్తయ్యే వరకు, ఆ వాసనని తెర కాలి బూడిదయ్యే వరకు నేను మిమ్మల్ని ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నానో మీరు దాన్ని ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నారు, అలాగే సంస్కారం సమయం క్షయమయ్యే వరకు లోపల ఉన్న సత్యం మీకు అంత స్పష్టంగా తెలియబడదు. ఈశ్వరుని తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఈశ్వరుడు తెలియబడాలి. ఎవరికైతే తెలియబడాలని అనుకుంటున్నాడో వారికి మాత్రమే తెలియబడతాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, నాకు ఈశ్వర సాక్షాత్కారం కావాలనుకుని మాత్రం చేతి ఈశ్వరుడు మీకు దర్శనమివ్వడు. ఎవరైతే ఏ జీవుడికైతే ఈశ్వరుడు తెలియబడాలనుకుంటున్నాడో వారికి మాత్రమే ఈశ్వరుడు తెలియబడతాడు. మీ అర్హతను బట్టి, మీ యోగ్యతను బట్టి వస్తుంది. కానీ మీకు అర్హత లేకుండా, యోగ్యత లేకుండా, సమర్థత లేకుండా, ప్రవీణత లేకుండా నాకు ఈశ్వర సాక్షాత్కారం కలగాలంటే కలగదు. ఆ వ్యక్తికి మీరు ఎదగాలి. ఆ వ్యక్తికి ఈశ్వరుడు ఎంతటి వాడో ఆ వ్యక్తికి మీరు ఎదిగితేనే కానీ ఆ దర్శనం మీకు దొరకదు. మనం కాని దాంట్లో ఉండిపోగలం. మనం ఏదైతే అవునో దాంట్లోంచి ఉండిపోవడం. నువ్వు కాని దేవుల్లోంచి, నువ్వు కాని లోకంలోంచి, నువ్వు కాని విషయాలలోంచి, నువ్వు కాని అలవాట్లలోంచి, నీ కాని వృత్తుల్లోంచి నువ్వు ఉండిపోగలవు. కానీ మీలోంచి నువ్వు ఉండిపోలేవు. అంటే దానిద్దరు మన దేవుడి నుంచి విడిపోయాము, లోకం నుంచి విడిపోయాము, అలవాటు నుంచి విడిపోయాము. అక్కడ మనకి విషయాలకు సంబంధించినటువంటి ఆనందాలు కానీ, విషయాలకు సంబంధించిన సుఖాలు కానీ, విషయాల మీద ప్రీతి కానీ దాడి నిద్రలో మనకు ఉండదు. అంటే ఉండదు, అది మనం కాదు కాబట్టి అందులోంచి విడిపోతున్నాం. కానీ దాడి నిద్రలో మనం ఏమో ఉన్నామా లేదా? ఉన్నాం. ఎవరిగా ఉన్నాం? మనం మనంగా ఉన్నాం. గాఢనిద్రలో మనం మనంగా ఉన్నాం. మరి దేంట్లో చూడిపోతున్నాం? మనం కాని విషయాల్లో చూడిపోతున్నాం. ఇది ఒక్కటే మీరు కళ్ళ గుర్తు పెట్టుకోండి. సాధన చేసి, సాధన చేసి మనం ఏదైతే అవును దాంట్లో చూడిపోయాం, ఏదైతే కాదో దాంట్లో చూడిపోతాం. నువ్వు కాని విషయం కానిట్టుగా తెలిస్తే నువ్వు ఏదైతే అవునో అది నీకు తెలియబడుతుంది. అంటే మనం ఏదైతే అవునో అది కాదనుకుంటున్నాం, ఏదైతే కాదో అదని అనుకుంటున్నాం. ఈ కన్ఫ్యూజన్ నుంచి విడుదల చేయడానికి గురువు యొక్క అంశం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఏదైతే అవునని కాదనుకుంటున్నాం, ఏదైతే కాదో అది అవుననుకుంటున్నాం. కాని విషయం కానికి తెలిసి వరకు నీకు కానిదే నువ్వు అవునని అనుకుంటాం. అయితే ఈ కన్ఫ్యూజన్, ఈ ఘర్షణలోంచి, ఈ బుద్ధికి సంబంధించిన ఈ ఘర్షణలోంచి నిజము కానిదే నిజమనుకుంటున్నాం, నిజము కానిదే నిజమనుకుంటున్నాం, నిజాన్ని నిజం కాదనుకుంటున్నాం. అంటే ఈ చిరకాసులోంచి మీ అంతఃకరణాన్ని విడుదల చేయడానికి గురువు ప్రయత్నం చేస్తాడు. అది అనేక జన్మలు పట్టచ్చు, ఒక జన్మ పట్టచ్చు, అనేక జన్మలు పట్టించడం. గురువుకి నీ మీద ఉన్న ప్రేమ, గురువుకి నీ మీద ఉంటుంది వాత్సల్యం, అది అకారమైంది. కాబట్టి ఆ గురువు యొక్క గురువు అంతస్తులు ఉన్నాడు. ఆ అంతస్తులు నేను తీసుకొచ్చేవారు మీ గురువు నేను విడిచిపెట్టడం వాళ్ళ గురువు. మీ అమ్మగారి నాటిలో ఉన్న గురించి మీకు ఇవ్వకపోతే మీ అమ్మగారి మీద కోపం వచ్చారు. ఆ గురువు ప్రేమ అటువంటిది కాదు, అది అకారమైనది. మరి దేవుడు కారణం లేదు, అది కారణభక్తి కాదు, అది కారణ ప్రేమ కాదు. కారణభక్తి అయితే కారణం పోతే మోపుతుంది, అలా కాదు. అది ఎప్పటికప్పుడు ఉంటుంది, ఆయన స్వరూపాన్ని ఇచ్చే వరకు ఆ గురువు యొక్క అనుగ్రహం నేను వెంటాడు తిరుగుతుంది. మీరు కంగారు పడకండి. పూర్వం మీరు సాధన చేయకపోతే ఈ జన్మలో సాధన కష్టంగా ఉంటుంది. పూర్వం మీరు సాధన చేసి చేసి ఉంటే ఈ జన్మలో మీరు సాధన తేలిగ్గా ఉంటుంది. కానీ మనం ప్రయాణం చేయాలంటే మా పిల్లలు నాలుగు వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు రావాలి. అదేవిధంగా సాధన పూర్వజన్మలో చేయలేదు చేయలేదని మీరు ఊరుకోకుండా ఈ జన్మలైన సాధన ప్రారంభించండి. అది మీరు చిన్న ప్రయత్నం చేసినా, చిన్న సాధన చేసినా సరిపోతుంది. మీరు అసలు సాధన ప్రారంభించండి. అది రుచి మీకు తెలిస్తే ఆ రుచి మీకు సాధన చేయిస్తాం. మీరు భగవాన్ చిట్ట చిట్టగా చెబుతున్నారు, ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సాధన గౌరవం ఉంది, ఎవరి శరీరానికి గౌరవం లేదు, ఈ శరీరం చాలా మంది అపచారాలు చేసినాయి, ప్రతి శరీరం చాలా మంది అపచారాలు చేసినాయి. మీరు అలాగే ఉండకండి, ఇలాగ ఉండకండి. మీరు ఎక్కువ వరనుకోద్దు, తక్కువ వరనుకోద్దు. అందంగా ఉన్నామనుకోద్దు, అన్నం లేకుండా ఉన్నామనుకోద్దు. అది అహంభావన పెంచుతుంది, ఇది అహంభావన పెంచుతుంది. అలాగ ఉండకండి, ఇలాగ ఉండకండి. మీరు ఎవరిగా ఉన్నారో వారిగా ఉండండి. దానివల్ల కూడా మీకు వాసనలు తగ్గుతాయి, దానివల్ల కూడా మీకు తలంపులు మాకు తగ్గుతూ ఉంటాయి. ఈ శరీరమే నేమని, దీని రూపం ఎట్లా ఉంది, ఇది చాలా మంచి పనులు చేసింది, ఇది చాలా మంది ఉపకారాలు చేసింది, అటువంటి తలంపులకు మీరు అవకాశం ఇవ్వండి. అంటే మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, శరీరం ద్వారా నేను మంచి పని చేశాను, ఆ మంచి పని చేశాను, నీ మంచి పని చేశానని అస్తమాన తలపెట్టుకుంటారంటే మీకు చివరికి అజ్ఞానం పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. చేసి మర్చిపోతే ఈశ్వరుడు అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే చేసిన మంచి రోజు రోజు మీ మనసులో రిపీట్ చేసుకున్నప్పటికీ అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, మీ స్వరూపానికి మీరు దూరం అవుతూ ఉంటారు. మీ దేహంతో కానీ, మీ కులంతో కానీ, మీ రంగుతో కానీ, మీకున్న మంచి గుణాలతో కానీ, ఇంకా ఉండని మంచియే దానితో తాదాత్యం వదులుకో. నువ్వు కాని దాన్ని గొడవ దొరకవు. నువ్వు ఏదైతే అవును నీకు లిమిట్ అవుతుంది. ఏదైతే మనం అవునాం అది మనం అవునుకుంటే చిక్కలేదు, ఏదైతే మనం కాదు అది మనం అవునుకుంటున్నాం. ఎక్కడే చిక్కంతా ఉంది అప్పుడు మనకు అనుభవమైతే ఇప్పుడే ఇక్కడే మురమల్లో ఉండగానే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. స్వామి వివేకానంద మాట అన్నాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, నేను సూర్యుని చూడను, కళ్ళు మూసుకుంటా ఉంటే వాడికి చెప్పుడు అవ్వలేదు. నీ కళ్ళు మూసుకుంటే ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పటికీ నీకు కనపడదు. అలాగే నీ హృదయంలో కూడా జ్ఞానసూర్యుడు ఉన్నాడు, నీ హృదయంలో కూడా జ్ఞానసూర్యుడు ఉన్నాడు. అటువైపు నీకు ముఖం తిప్పితే అసలు భౌతికమైన సూర్యుడు కూడా నీ ముఖం అది తిప్పకపోతే కనపడదు ఉన్నప్పటికీ. అలాగే నీకు హృదయంలో జ్ఞానసూర్యుడు ఉన్నప్పటికీ నీకు అంతర్దృష్టి లేకపోతే, ఆ చైతన్య స్థాయి నీకు లేకపోతే ఉన్నప్పటికీ కానీ భౌతికమైన సూర్యుడే కనపడతాం లేదు, నీ ముఖం అంటే చెప్పకపోతే ఉన్నా కనపడదు. అలాగే నీ మృగంలో జ్ఞానసూర్యుడు కూడా కనిపించడు, ఎప్పుడు నీకు అంతర్దృష్టి లేకపోతే ఉన్నా కనపడదు. కొంతమందికి స్థూల బుద్ధి కనుక సూక్ష్మ బుద్ధి ఉండే ఉండదు, వాళ్ళని రంపం పెట్టి కోసేసిన యొక్క సూక్ష్మ బుద్ధి కలగదు. ఆ సూక్ష్మ బుద్ధి లేని వాడికి శాస్త్రంలోనూ సౌందర్యం కానీ, ఈశ్వరంలోనూ సౌందర్యం కానీ, సత్పురుషుల్లో ఉన్నటువంటి శిగుణాలు కానీ ఉన్నా యొక్క కనపడం చూసే కళ్ళు లేనప్పుడు, ఏ చెవులు లేనప్పుడు. కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు కూడా వినలేరు, లోపల యోగ్యత లేనప్పుడు, లోపల సంస్కారం లేనప్పుడు కళ్ళు కూడా చూడలేరు, చెవులు కూడా వినలేరు. ఈ కనుబొమ్మ ఉన్నాయి, వెంటుకలు ఉంటాయి చూడండి, తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు వెంటుకలు ఎంత ఉంటాయో శ్మశానంలోకి వెళ్ళిన రోజులు కూడా అంతే ఉంటాయి. అలా కొంతమంది 100 సంవత్సరాలు బతికిన ఎదుగు ఎదుగు ఉండదు అసలు. అది మానసికమైన వికాసం కానీ, ఆ బుద్ధికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ, బుద్ధికి సంబంధించినటువంటి వైభవం కానీ ఏముండదు. ఆ పుట్టినప్పుడు ఎలా ఉంటారు, 100 రోజులు బతుకుతారు, శ్మశానానికి వెళ్ళే రోజులు కూడా అలాగే ఉంటారు. ఇంకా శాస్త్రాన్ని సేవనం చేయరు, సత్పురుషులతో సహవాసం చేయరు, వాళ్ళకి చేతులు ఉన్న మంచి పనులు ఏమి చేయరు. అలాగే చచ్చిపోయే వరకు, పుట్టినరోజున ఎలా ఉన్నారో చచ్చిపోయే వరకు కూడా కనుబొమ్మలు వెంటుకుండాగా అలా బతికి చచ్చిపోతారు. అంటే మానసికమైన వికాసం ఉండదు. శరీరం మామూలుగా ఎదుగుతూ ఉంటుంది, మనసుకు ఎదుగుతూ ఉండదు. మీరు పక్క వాళ్ళకు కూడా, కొత్త వాళ్ళకు కూడా చోటు ఇవ్వడం. కొత్త వాళ్ళకు కూడా మనం మురమలు వచ్చాం, మురమలు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారని వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలని కూడా మీకు తెలియదు. అంటే మనం పక్క వాళ్ళకు కూడా కొంత చోటు ఇవ్వడం. మనకి జ్ఞానం ఎలా వచ్చేస్తుంది, పెద్ద పెద్ద త్యాగాలు చేయక్కర్లేదు. స్వామి వివేకానందుడు గ్రేట్ థింగ్స్ కెన్ బి డన్ బట్ గ్రేట్ సాక్రిఫైసెస్ ఓన్లీ. అంత సాక్రిఫైస్ మనం చేయక్కర్లేదు, పక్క వాడు కూర్చోడం కూడా చోటు ఇవ్వము. ఇవాళ మురమలు వచ్చాడు కదా, మురమలు ఎవరు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం అవకాశం ఇద్దామని కూడా మీకు అనిపిస్తుంది. అంటే మన మనసు అంత ఇరుకైపోయింది. అంటే మీ కాళ్ళు పనిచేస్తున్నప్పటికీ, చేతులు పనిచేస్తున్నప్పటికీ మీ ఆత్మకు సంబంధించిన ఇరుక విడిచిపెట్టకు. మీ మామూలుగా మీ ఇంట్లో పని మీరు శ్రద్ధగా చేసుకోండి. పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సమర్థనం వస్తుంది. పని మానేస్తే మనం పొట్టగడవడం కూడా కష్టం. మనం ప్రశ్నించిన విషయానికి ఎక్కడైనా ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. పని ద్వారా మనం ట్రైనింగ్ అవుతూ ఉండాలి, పని చేస్తూ పనిలోని స్థితికి ఎదిగి వెళ్ళాలి. పని మానేసి కూర్చుంటామని కూడా మనం జ్ఞానం వచ్చేది. అంటే భగవంతుడు మీ ఉపాధికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పనిని శ్రద్ధగా చేయాలి. అయిష్టంగా కాకుండా ఇష్టంతో చేయాలి, ప్రేమ లేకుండా కాకుండా ప్రేమతో చేయాలి. అప్పుడు న్యాయం సంపాదించడానికి తగినటువంటి యోగ్యత మీకు కలుగుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తలంపులు తగ్గుతుంటే మనస్సు బలమైన పడుతూ ఉంటుంది. తలంపులు తగ్గిపోతే మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. తలంపులు పెరుగుతుంటే భాషముఖంగా ప్రయాణం చేస్తుంటుంది. అది తలంపులు అనే పరంగా వస్తూనే ఉంటాయి. అలాగే మీ విచారణ విడిచిపెట్టండి. మీకు జీవితంలో దేవ ప్రారంభంలో కష్టాలు ఉంటే కష్టం వస్తుంది, సుఖంతో సుఖం వస్తుంది. ఆ దేవ ప్రారంభంలో అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అంటే ఈ తలంపుల విషయంలో అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటారు, అలా అప్సర్బెన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటారు. మీరు ఆత్మ యొక్క విరుగుతో ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ విచారాన్ని, ఆత్మ చింతనని మటుకు విడిచిపెట్టకుండా మీరు ప్రయత్నం చేయండి. కొంతమంది ఏమంటారంటే మా పిల్లలకి పెళ్లి అయిపోయిన తర్వాత ధ్యానం చేసుకుందాం అనుకుంటారంటారు. కొంతమంది ఏమంటారంటే మేము ఇప్పుడు ధ్యానం చేయండి, జపం చేయండి, మా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుంటా ఉంటారు. స్వామి వివేకానంద మాట చెప్పాడు, సముద్ర స్నానానికి వెళ్ళి ఆ కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాం అనుకోవటం ఎటు ఉండదు. అలాగే కష్ట సుఖాలన్నీ పోయిన తర్వాత సాధన చేద్దాం అనుకున్న వాడు కూడా అటువంటి వాడు. ఏ కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, ఆ ప్రారంభాన్ని బట్టి వస్తే రానివ్వండి. ఆ కెరటానికి కెరటానికి మధ్య మనం స్నానం చేసే రోజులు అయితే ఇచ్చేస్తాము. అలాగే జీవితం అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి జ్ఞానం యొక్క ప్రారంభాన్ని బట్టి. ఆ సంఘటనకి సంఘటనకి మధ్య వాటిని పరిష్కారం చేసుకుంటూ నువ్వు విచారణ మటుకు మానవద్దు. ఆత్మకు సంబంధించిన ఉరికను విడిచిపెట్టదు. ఈ చిల్లర చిల్లర విషయాలలో వస్తాయి, చిన్న చిన్న తగాదాలు ఏవి వస్తాయంటే 10 మంది అనొచ్చుట. ఆ తగాదాలను అస్తమానిని స్మరణ పెట్టుకుని వారు కొట్టారు, వారు తిట్టారు, ఇటువంటి చిల్లర చిల్లర గొడవల మీద మీ ఎనర్జీని, మీ కాలాన్ని వేస్ట్, మీ శక్తిని, మీ కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈ చిన్న చిన్న విషయాల మీద మనం మన శక్తిని పాడు చేసుకుంటే అసలు మనం పొందవలసిన విషయం ఏమిటి, మనం పొందవలసిన గమ్యం ఏమిటి, దానికి సంబంధించిన మరుపొచ్చి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏదైనా షాపులోకి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్తాం అనుకుని దారిలో అనే గురించి ఎదురొస్తారు, వాళ్ళు పలకరిస్తే మనం మాట్లాడతాం. కానీ మన షాప్కి వెళ్ళాక ఆ దృష్టి మనం మర్చిపోయింది, మన పని ఏంటి షాప్ దగ్గర ఉంది పని. అలాగే దారిలో ఏదైనా కనిపిస్తే, ఎవరైనా కనిపిస్తే మాట్లాడతాం, కానీ మన గమ్యం ఏంటి అది మర్చిపోం. అలాగే మన జీవితంలో ఏదైనా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆ సంఘటనలు అక్కడ ఆగిపోకూడదు. మన ఈ భూమి మీదకి వచ్చిన పని ఏంటో ఆ పని మనం పూర్తయ్యే వరకు మనం సాధన విడిచిపెట్టకూడదు, వచ్చిన పని మర్చిపోకూడదు. మీరందరూ మొదమలు ఎందుకు వచ్చారు? ఎందుకంటే శ్రవణం చేసి ఆత్మవిద్యని, ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేసి వెళదామని వచ్చారు. ఇక్కడ వచ్చిన పని మర్చిపోయి ఎక్కడో ఏదో కొట్టులో కూర్చుంటే ఎలా ఉంటుంది? అదే సినిమాల్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? నువ్వు వచ్చిన పని మర్చిపోయినట్టే ఉంటుంది అలాగే. అదే ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, జీవుణ్ణి పతనం చేయడానికి ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఒక ఆకర్షణకు దొంగతోనే మనం పతనం అయిపోతాం. అంటే ఈ ఆకర్షణ మధ్యన ఆ గమ్యాన్ని మర్చిపోకుండా ఎవరైతే గమ్యాన్ని పొందడానికి కృషి చేస్తున్నారో వాడే సాధకుడు. సాధన లేకుండా సిద్ధి కలగదు. సిద్ధి సిద్ధి అంటే ఏంటంటే హృదయంలో సదా సిద్ధంగా ఉన్న వస్తువుని తెలుసుకున్నవాడే సిద్ధ పురుషుడు. ఆ వస్తువు నీ హృదయంలో వస్తువు నీకు తెలిసినా నీకు తెలియకపోయినా నువ్వు సదా సిద్ధంగా ఉంది. అది తెలిస్తే నువ్వు సుఖపడతావు, తెలియకపోతే జన్మ జన్మలకి దుఃఖం నిన్న వెంటాడుతూ ఉంటుంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. తెలిస్తే వెలుగు, తెలియకపోతే చీకటి. ఆత్మభావన పెంచుకోండి, జీవభావన తగ్గించుకోండి. దానివల్ల మనకు కొన్ని ఘర్షణలు తగ్గుతాయి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పగ ఎవరైనా మాట్లాడిన ఏదైనా కష్టమైన మాట్లాడినారనుకోండి, అది పట్టించుకోకండి, అది మీ సాధనకు ఉపయోగించుకోండి. ఆ మాటలు మీ అర్థమవుతుంది. ఎవరైనా మీ బట్ట మీద పురుగు తాగుతుందా అంటారనుకోండి, అలా అంటామని పేచి పెడతారా? ఆ పురుగు ఏం చేసుకుంటారు? చూసేసుకుంటారు. అదేవిధంగా మీ ముఖం మీద మసుంది అంటారనుకోండి, అప్పుడు ఏం చేస్తామో, ముఖం మీద మసుంది కాదు మనం చూసేసుకుంటాం. అలాగే మీరు ఈ లోపాలు ఉన్నాయి సరి చేసుకోండి, ఎవరైనా రహస్యంగా మీకు చెబితే వాళ్ళు మీరు కోపం తెచ్చుకోకండి. ఆ పొరపాటుని, ఆ బలహీనతను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురువు ఏం చేస్తాడంటే ఆక్షేపించడు, ఎగతాడు చేయడు. ఎందుకంటే పలానా పొరపాటు ఉన్నాను కూడా గురువు చెప్పడు, మీకు చెప్పకుండా ఆపరేషన్ చేసి ఆ పొరపాటు నుంచి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. గురువు ఆక్షేపించడు, గురువు ఆక్షేపించడు. ఇంకా గురువు ప్రేమ తల్లి ప్రేమ లాంటిది. ఒక బిడ్డ చెడ్డవాడు ఉంటే మరొకవాడు అందరూ పిల్లవాడిని చెడ్డవాడు అనుకున్నా తల్లి మటుకు మా బిడ్డ మంచివాడే అంటున్నాడు. తన బిడ్డ తనకి మంచి. అలా గురువు కూడా ఏం చేస్తాడంటే, మీరు ఏదైనా బలహీనతలుంటే మీలో బలహీనతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి గురువు చెప్పడు. ఆ బలహీనతలు నుంచి మీరు పొందించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. నిన్ను చూసి అగతాలు చేయడు, నిన్ను సంస్కరించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. మనం రోజు చెప్పుకుంటుంటాం మీటింగ్ ఏంటి, థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్, లివ్ ప్యాషనేట్లీ. అంటే నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, నెగిటివ్ యాక్షన్ కానీ మనం దూరంగా ఉండాలి. అంటే ఇతరులకు మనం ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా మనం సహాయ సహకారాలు అందించలేకపోయినా ఆ శక్తి మనకు లేకపోయినా కలిసి మానసికంగానే వాళ్ళ క్షేమాన్ని మనం కోరుకోవాలి. మన అందరికీ సహకారం చేయలేకపోవచ్చు, కానీ మానసికంగా అయినప్పటికీ వాళ్ళ యొక్క క్షేమాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కోరుకోవాలి, వాళ్ళ వెల్ఫేర్ని, ఆ సోషల్ వెల్ఫేర్ని మనం కోరుకోవాలి. ఆ సామాజిక స్పృహతో కనుక మనం జీవిస్తూ ఉంటే ఆత్మజ్ఞానానికి సామాజిక స్పృహ కూడా సహకరిస్తుంది. అంటే మీ ఇంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, రఫ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొన్ని కఠినంగా మాట్లాడు, అన్ని సమన్వయం చేసుకుని కాలక్షేపం చేయండి. మీరు ఏమి స్నేహాలు చేసినా అతిగా చేయకండి, మీ స్నేహాలు చేసినా అతిగా చేయకండి. మిమ్మల్ని ఇంట్లో ఎవరు పాపం ముసలి వాళ్ళు కొంతమంది ప్రేమగా చూడరు, ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు కూడా ముసలి వాళ్ళు పాపం జీవిస్తుంటారు, వాళ్ళు ప్రేమగా కొంతమంది చూడరు. వాళ్ళు ప్రేమగా చూడటం లేదు, ప్రేమగా చూడటం లేదని వాళ్ళు అనుకోకూడదు. ఇంట్లో మీరు నిజంగా వీళ్ళు ప్రేమగా చూస్తాను, వీళ్ళ మీద నమ్మకారం వస్తుంది, వీళ్ళ మీద నమ్మకారం తగ్గుతుంటే దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది. ఏ వచ్చిన మన మంచి కోసం మన ఇంట్లో వాళ్ళు మన ప్రేమగా చూడడానికి ఒక రకమే మనకు లాభం. అది ప్రేమగా చూస్తే మంచిదే, ఒకవేళ ప్రేమగా చూడకపోతే వాళ్ళ మీద మనం అసలు పెట్టుకోకర్లేదు, అది ఒక రకంగా లాభం మనకి. ఏంటంటే దాని మనసు భగవంతుడి తిరుగుతుంది, మనల్ని వారు బాగా చూడటం లేదండి, వీరు బాగా చూడటం లేదండి, అలా అనుకోకండి. అది ఎవరు అనుకుంటారు? ఆనందభవనం చూసిన సంతోషమే, చూడకపోయిన సంతోషం, మాట్లాడిన సంతోషమే, మాట్లాడకపోయిన సంతోషమే. అంటే ఇతరులు ఎలా ఉన్నప్పటికీ, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నప్పటికీ, వాళ్ళ పట్ల మనకున్న సపూర్వాన్ని విడిచిపెట్టవలసిన పని లేదు, వాళ్ళ పట్ల మనకున్న సద్భావాన్ని సద్బుద్ధిని విడిచిపెట్టవలసిన పని లేదు. ఇతరులకు మనం సేవ చేస్తే వాళ్ళ గుర్తింపు మనం కోరుకోక్కర్లేదు, వాళ్ళ గుర్తింపు మనం కోరుకుంటే మన అహంభావన పెరుగుతుంది. వాళ్ళ గుర్తింపు మనం కోరుకోకుండా పనిచేస్తే ఈశ్వరుడు మనం గుర్తిస్తాడు, ఆ జ్ఞానానికి సంబంధించిన తాళం చేయి మనకు అందిస్తాడు, పెట్టి మన దగ్గర ఉండి ఈశ్వరుడు ఇచ్చిన తాళం చేయించడం మన పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. మనుషులు కాదు మోక్షం ఇచ్చేది పరమేశ్వరుడు సర్వసాక్షి, ఆ సర్వాంతర్యామి. అంతఃకరణలోనే ఆత్మే మనకి ఆ శాంతిని ప్రసాదించాలి, కానీ బయట ఉన్న వ్యక్తులు కాదు, వ్యక్తి భావన ఉన్న వాళ్ళు కాదు మనకి శాంతిని ఇచ్చేవాడు, ఆ దేహ బుద్ధి ఉన్న వాళ్ళు కాదు, శవ బుద్ధి ఉన్న వాళ్ళు కాదు మనకి శాంతి ఇచ్చిన వాళ్ళు. ఆ పరమేశ్వరుడే మన అంతఃకరణలో ఆత్మగా అంతరాత్మగా ఉన్నాడు. వాడిని ధ్యానం చేయగా చేయగా, వాడిని స్మరించగా స్మరించగా, వాడే మనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అంటే నీ చేతిలో ఏదైనా మంచి పని చేయగలిగితే చేసి ఎవరేందో మర్చిపోండి, ఆ రక్తమాన్ని విప్పించిగా మంచిని మీరు చేసే మంచిని జ్ఞాపకం పెట్టుకోవద్దు. దానివల్ల మీకు అజ్ఞానం పెరుగుతుంది, అహంభావం పెరుగుతుంది, స్వరూపానికి దూరం అవుతారు, ప్రకృతికి దగ్గర అవుతారు. చేయగలిగితే చెయ్యండి, చేసి మర్చిపోండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలము స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల గిరిరూపమైనది కరుణా సముద్రమం గిరిరూపమైనది కరుణా సముద్రమం కృప చేసిన నిజలుని అరుణాచల గిరిరూపమైనది కరుణా సముద్రమం కృప చేసి నన్ను వేలిని అరుణాచల శివుని ఉద్దేశించి రమణస్వామి చెప్పిన మాట మటుకు మీ గుండెలో దాచుకోండి. నాకు అర్హత రాకపోయినా, నాకు యోగ్యత రాకపోయినా, నీకు దయ్యమైన గుణం ఉంది కదా, నీ కరుణమైన గుణం ఉంది కదా, నా గుణాలను చూపించినాక మోక్షాన్ని నేను మోక్షాన్ని పొందడానికి తగిన అర్హత యోగ్యత నాకు లేదని నాకు లేదనుకోను. అర్హత నీకు దయ్యమైన నాకు అర్హత రాకపోయినా నీకు జాలైన గుణం, కరుణమైన గుణం, దయ్యమైన గుణాన్ని పొంది కదా, ఆ దయ్యమైన గుణాన్ని నా పట్ల చూపించి నాకు మోక్షాన్ని ప్రసాదించగలిగాను నాకు శివుడితో. ఇప్పుడు నాకు యోగ్యతలు నీ కూడా దైవీ గుణం లేదా ఉంది, ఉండగానే నా భక్తి చూపించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు.
గిరిలోపమైన సముద్రమ
గురుగోపమయం త్రికరుణాం సముద్రమం కోప చేసి మన ఏ అరుణాచలం.